ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। చైతన్య చరితామృతంలో మధ్యలీల 21వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణుని ఐశ్వర్యం మాధుర్యం. ఐశ్వర్యం అంటే ఏం సూచిస్తుంది? ఐశ్వర్యం గొప్పతనం, మాధుర్యం అంటే ఏంటి? మాధుర్యం ప్రేమ. కృష్ణ మొదటి శ్లోకం, అగత్యేక గతిం నత్వా హీనార్థ అధిక సాధకం శ్రీచైతన్యం లికామ్యస్య మాధుర్య ఐశ్వర్య శీకరం. శ్రీ చైతన్య మహాప్రభుకు నమస్కరిస్తూ ఆయన ఐశ్వర్యము మాధుర్యములోని ఒక కణికను వర్ణిస్తాను. కణిక అంటే కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానరహితుడైన బద్ధజీవునికి చైతన్య మహాప్రభు గొప్ప విలువైన వ్యక్తి. ఆధ్యాత్మిక జ్ఞాన హీనుడికి చైతన్య మహాప్రభువే మార్గం, గతి. అగత్యేక గతి, గతి లేని వాళ్ళు. గతి లేని వాళ్ళు అంటే ఏంది దీనిలో అర్థం? ఆధ్యాత్మిక జ్ఞానము శూన్యం, అటువంటి వాళ్ళ గతి. గతి అంటే దిక్కు వస్తుంది, మార్గం అని కూడా వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానరహితుడైన బద్ధజీవునికి, ఇక్కడ బద్ధజీవుడి లక్షణం ఏం చెప్పారు? ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు. బద్ధ అంటే బందీ అయిపోయారు. బందీ కావడానికి కారణం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం అంటే మర్చిపోవడమే. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడైన బద్ధజీవుడికి చైతన్య మహాప్రభు గొప్ప విలువైన వ్యక్తి. మరియు జీవిత లక్ష్యమును ఎరుగని వారికి ఆయనే ఏకైక ఆశ్రయం. జీవిత లక్ష్యం ఏంటి? ఇక్కడ ఏమన్నా జీవిత లక్ష్యం తెలియని వాళ్ళకి ఎవరు ఆశ్రయం? ఎందుకు అలా చెప్పారు? జీవిత లక్ష్యం నేర్పించడానికి వచ్చారు. నేర్పించడమే కాదు, అలా దాన్ని ఆచరించాలి అని, ఆచరించి చూపెట్టేదానికి వచ్చారు. చైతన్య మహాప్రభు రాకుండా ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? శాస్త్రాల్లో ఉంది కృష్ణుడు దేవాదేవుడు అని, కానీ శాస్త్రాలు సాధారణంగా మనలాంటి వాళ్ళు ఒకవేళ ఇళ్ళలో ఉంటే కూడా దాన్ని ఎక్కడ బీరువాలో ఎక్కడ పెట్టేస్తారు, పట్టించుకోరు. అంత ఇంత పండితులు ఉంటే వక్రభాష్యం చెప్తూ కూర్చుంటారు. మరి ఎవరు గతి? ఎవరంటే చైతన్య మహాప్రభు. అందు గురించి ఇక్కడ జీవిత లక్ష్యం ఎరుగని వారికి ఆయన ఏకైక ఆశ్రయం. ఏంటి జీవిత లక్ష్యం? వాస్తవానికి జీవిత లక్ష్యం, లక్ష్యం అందరు పెట్టుకుంటారు కదా, జీవిత లక్ష్యం అంటారు. అడుగుతారు అన్ని, లైఫ్ గోల్ ఏంటి అంటారు కదా విద్యార్థులను అడుగుతారు కదా, ఏంటి జీవిత లక్ష్యం? కలెక్టర్ కావాలి. జీవిత లక్ష్యం అడిగితే వాళ్ళు కొన్ని సంవత్సరాలతో చెప్తారు. జీవి యొక్క లక్ష్యం ఏంటి? జీవి జీవిత లక్ష్యం అంటే కలెక్టర్ అవుతావు, 60 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపిస్తారు, అంతేనా జీవితం? 25 సంవత్సరాలు పడుతుంది చదివేసరికి. ఇంకా ఒకవేళ 25కి ఉద్యోగం వస్తే ఎంతకాలం పనిచేస్తావు? 35. అంతేనా జీవిత? ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి అనుకో. 35 సంవత్సరాలైన జీవిత లక్ష్యం అంటే అంతే. తర్వాత అదే అజ్ఞానం. జీవిత లక్ష్యం అంటే వాళ్ళు ఏం చెప్తారు, కొన్ని సంవత్సరాలు ఏదో బతుకు తీరు కోసం, ఏదో పేరు హోదా కోసం చేసి, అది కాదు జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం అంటే నీకు నీ యొక్క సహజమైన స్థితి, ఎప్పటికీ నువ్వు కోల్పోకుండా ఉండేది, అది జీవిత లక్ష్యం అయి ఉండాలి. అది ఎక్కడ నేర్పిస్తారు జీవిత లక్ష్యం? ఎక్కడుంది? భగవద్గీత భాగవతంలో ఉంది. అది ఈరోజు చదవమని చెప్పండి, ఏమంటారు? మాకు జీవితంలో చాలా ఉన్నాయి చేసేటివి అంటే. నీకు జీవితం అంటేనే తెలియదు, ఏం చేస్తావు జీవితంలో? నీకు ఏమన్నా చేసేటివి చాలా, నీ చుట్టూ అందరు చేస్తూనే ఉన్నారు కదా. కానీ జీవిత లక్ష్యం తెలియని వాళ్ళకి చైతన్య మహాప్రభు ఒక్కటే గతి అని, అంటే ఇస్కాన్ ఒక్కటే ఆశ్రయం అని. ఇస్కాన్లో నేర్పిస్తారు, నీకు చేపట్టి నేర్పిస్తారు, నువ్వు నీ జీవిత లక్ష్యం ఏంటి, ఎందుకు జన్మ తీసుకున్నావు నువ్వు. ప్రతి వస్తువుకి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ఇది దేనికి వాడతారు? ఇది దేనికి వాడతారు? మైక్ దేనికి వాడతారు? పెన్ను? ప్రతిదానికి ఒకటి నిర్దేశం అంటూ ఉంది. అలాగే మానవ జన్మకు కూడా ఒకటి నిర్దేశం ఉంది. ఏంటి మానవ జన్మకు నిర్దేశం? యోగేంద్ర, ఏంటి మానవ జన్మకు నిర్దేశం? ఇప్పుడు అన్నింటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉంది. మానవ జన్మ దేనికి ఉద్దేశించబడి? ఆహార నిద్ర లేదా లక్ష్యమైతే అవి కాదు. అవి ఇతర జంతువులకు లక్ష్యంగా ఉంటుంది, ఆహారము, నిద్ర, సంతానం కనడం వాటి లక్ష్యం. వాటికి ఇంక వేరే లక్ష్యం లేదు. మనిషి కూడా అవే అంటే మంచి కుటుంబము, మంచి ఇల్లు, ఆహారము, సంతానము, ధనం. అప్పుడు జంతువుకు మనిషికి తేడా ఎక్కడొచ్చింది? అందుకు మానవ జన్మ లక్ష్యం అది కాదు. మానవ జన్మ లక్ష్యం ఏంటి? మానవ జన్మ లక్ష్యం నేనెవరు, భగవంతుడు, ఈ సృష్టి ఏంటి, నేనెవరు, ఎందుకు వచ్చాను, ఎందుకు మరణం, ఎందుకు దుఃఖం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, అది తెలివైన వాళ్ళకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అడిగి చూడండి, ఎవరైనా చెప్తారా సమాధానం? ఎవరికో ఏంది ఏంది పనికిరానివన్నీ అడుగుతుంటామండి. తల్లిదండ్రులను అడగండి, పాఠశాలలో కళాశాల ఉపాధ్యాయుల్ని, ఉపన్యాసకులను అడిగి చూడండి, ఏంది పని బాటలు ఇవన్నీ అడుగుతుంటామండి. రాదు చెప్పడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా చెప్తారు. భగవంతుని సకల దివ్య రూపాలు పరవ్యోమంలో నెలకొని ఉన్నాయి. భగవంతుని సకల దివ్య రూపాలు పరవ్యోమంలో నెలకొని ఉన్నాయి. పరవ్యోమం అంటే ఆధ్యాత్మిక ఆకాశంలో ఏం నెలకొని ఉన్నాయి? భగవంతుని ఎన్ని రూపాలు ఉన్నాయి? భగవంతుడికి అనంత రూపాలు ఉన్నాయి. వారు ఆ ధామంలోని వైకుంఠ లోకాలకు అధిష్టాతలుగా ఉంటారు. ఎవరు వారంటే దివ్య రూపాలు అని చెప్పారు ఇక్కడ. భగవంతుడికి అద్వైతం అచ్యుతం, అది అనంత రూపం, చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ ఒక్కొక్క వైకుంఠ లోకానికి ఒక్కొక్క అధిష్టాన దేవతగా ఉంటారు. వైకుంఠ లోకానికి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీధర, ఇదైతే ఒక్కొక్క వైకుంఠ లోకానికి ఒక్కొక్క అధిష్టాన భగవంతుడి యొక్క విస్తరణ అంతా కూడా. మరి ఎన్ని వైకుంఠ లోకాలు ఉండాలి దీన్ని బట్టి చూస్తే? ఈ వైకుంఠ లోకాలకు గణనే లేదు. గణన అంటే లెక్కించలేరు అని, లెక్క పెట్టలేనని ఉన్నాయని. ప్రతి వైకుంఠ లోకం వెడల్పు ఒక యోజనమును, యోజనం అంటే ప్రతి వైకుంఠ లోకం వెడల్పు ఒక యోజనమును, తొలుత వందతోను, యోజనం అని చెప్పలేదు, దాని యోజనమును 100తోను, దానిని 1000తోను, దానిని 10,000తోను, దానిని 1,00,000తోను, దానిని 1 కోటితోను గుణించగా వచ్చేదిగా ఉంటుందని వర్ణించబడింది. చైతన్య మహాప్రభు ఇస్తున్న సమాచారం, వైకుంఠ సమాచారం, యోజనం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళని 100తో, 1000తో, 10,000తో, 1,00,000తో, 1,00,000తో గుణించగా వచ్చేదే దాని వెడల్పు. దేని వెడల్పు? వైకుంఠం వెడల్పు. అంటే ప్రతి వైకుంఠము మన విస్తార వర్ణనకు అతీతముగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ మన వల్ల కాదు, క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు అన్నీ విఫలమైపోతాయి. సభ వైకుంఠ వ్యాపక ఆనంద చిన్మయ పారిషద సడైశ్వర్య పూర్ణ సభహయ. ఇక్కడ ఎందుకు ఈ మహాప్రభు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ మన జీవుడు, నేనెవరు, ఈ ప్రకృతి ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు 2వ స్కందంలో వర్ణన ఏది ఉంటుంది ఎక్కువ?
సృష్టి
గురించి ఉంటుంది. పరీక్షిత్ మహారాజ్ ఎందుకు దాని గురించి ఎందుకు అడిగారు? ఇదం హి విశ్వం భగవాన్ ఇవేతర అంటారు. ఈ విశ్వం భగవంతుడి నుంచి భిన్నమైంది కాదు. ఇది ప్రతి వస్తువుకు భగవంతుడితో సంబంధం ఉంది. మొట్టమొదట మనం ఉన్నటువంటి పరిసరాల్లోనే భగవంతుని దర్శించడం మనం మొదలు పెట్టాలని, ఎందుకు దీంతో సంబంధం ఉంది కాబట్టి. అందు గురించి ఆ ప్రశ్న అడిగారు, సృష్టి గురించి అడిగారని. సరే, ఇక్కడ విస్తారం ఎంతని చెప్పారు? ఒక వైకుంఠం యొక్క విస్తారం 1,00,000తో మళ్ళీ 1 కోటితో గుణిస్తే వస్తుంది. దానికి సంక్షిప్తంగా ఏం చెప్పారు? మన విస్తార వర్ణనకు, మన వర్ణనకు అంతు దొరికేది కాదు. ప్రతి వైకుంఠం లోకము అతి విస్తారమైనదిగా ఉండి ఆధ్యాత్మిక ఆనందమయమై ఉంటుంది. ఏమై ఉంటుంది? ఆనందమయం. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది? దుఃఖమయం. అది ఆనందమయం, ఇది దుఃఖమయం. అక్కడికి వెళ్తే కేవల ఆనందం, ఇక్కడ కేవల దుఃఖం. దుఃఖం నుంచి కొంచెం విరామం కలిగితే ఆనందం అనుకుంటాం. అది కొంచెం ఆనందం కలిగి అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు తీరుతూనే ఏమనుకుంటాడు? ఇంకా సుఖంగా అప్పు తీరితే సుఖమా? జీరోకి వస్తే ఏదన్నా ధనం సంపాదించామంటే చదివి ఇంకా పరీక్షలు అయిపోయాయి, మహా ఆనందమే ఆనందం అనుకుంటాడు. పరీక్షలు అయిపోతే ఆనందమా? కాదు. మళ్ళీ పరీక్షలు లేకుండా ఉంటే ఆనందం. అది మళ్ళీ 2 నెలలు సెలవు ఇస్తే మళ్ళీ మళ్ళీ పరీక్ష. పోనీ పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి పరీక్ష, అదైన తర్వాత మళ్ళీ జీవిత పరీక్ష. మళ్ళీ సారో మేడమో ఎవరో వస్తారు, మళ్ళీ పక్కన కర్ర పట్టుకొని వస్తారు, వాళ్ళు పరీక్ష పెడతారు. మళ్ళీ చిన్న సార్లు చిన్న మేడంలు వస్తారు, వాళ్ళు పరీక్ష పెడతారు. ఎంతమంది దగ్గర తన్నులు తినాలి చూడు. అన్నిటికి సహిస్తాం మనం. భక్తులు ఏదన్నంటే సహించాం. ఇది చాలా విశేషమైన గుణం మనలో ఉండేది. నిన్న ఎవరో అది చూపిస్తున్నారు వీడియో, ఎవరు నువ్వేనా చూపించింది? చిన్న పాప అదే ప్యాంటు టీషర్ట్ వేసి డ్యాన్స్ చేస్తుంటే ఒక పిల్లోడు వచ్చాడు, ఆకర్షితుడయ్యే డ్యాన్స్ చేస్తుంటే ఆ పాప ఎలా డ్యాన్స్ నృత్యం చేస్తే చేస్తున్నాడు, చంపకేసి పిల్లలు అనుకోడు తుడుచుకుంటాడు, మళ్ళీ డ్యాన్స్ చేస్తాడు. అంటే ఇది ఇలా ఉంటుంది మాయా, ఆడిస్తూ ఉంటుంది, ఆడిస్తూ 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 చంపకేసి కొడితే తుడుచుకుంటాడు, మళ్ళీ ఆడతాడు మళ్ళీ ఆడతాడు. భక్తి లేదనంటే అసలు ఒప్పుకోదు మనసు. ఎందుకు అలా అవుతుంది చెప్పండి? అన్నీ ఒప్పుకుంటాం, మాయ ఎన్ని దెబ్బలు వేసినా ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాం అంటే బాధపడుతూ అయినా అంగీకరిస్తాం. ఎందుకు కారణం ఏంటి చెప్పండి? భక్తులు ఏదన్నా అంటే ఓర్చుకోలేము ఎందుకు? అది మూల కారణం. అదే కృష్ణుడి పట్ల ఆసక్తి లేదు కాబట్టి కృష్ణ సంబంధంలో ఉన్న వాళ్ళు ఏదన్నా అంటే కూడా వీళ్ళు ఎందుకు అంటారు నన్ను? ఆధ్యాత్మిక ఆనందమయమై ఉంటుంది, వాటిలో ఉండే వారందరూ భగవంతుని పార్షదులు. పార్షద్ అంటే సహచరులు, అత్యంత దగ్గర సహచరులు. వారందరూ భగవంతునికి ఉన్నట్టు సంపూర్ణ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. వైకుంఠ లోకాలు ఈ విధంగా నెలకొని ఉంటాయి. భగవంతుడికి ఎంత ఐశ్వర్యం, భగవంతుడు ఐశ్వర్యవంతుడు, భక్తులు కూడా ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఇక్కడ ఈ అధ్యాయం పేరేంటి? శ్రీకృష్ణ ఐశ్వర్యము మాధుర్యము. అంటే వైకుంఠ లోకాల వర్ణన మరియు బృందావనం. బృందావనంలో ఐశ్వర్యం ఉంటుందా మాధుర్యం
ఉంటుంది?
మాధుర్యం ఉండదా? ఉంటుంది. రెండింటిలో ఏది గొప్పది? మధురిమ. బృందావన వాసులు ఎక్కడ కలిశారు కృష్ణుని? కురుక్షేత్రంలో కదా, కురుక్షేత్రంలో కలిశారు కృష్ణుడు ద్వారకాధీశయ్యి, కిరీటము, చుట్టూ సైనికులు, చేతులు ఈటలు, అవి ఇవి, ఏనుగులు, గుర్రాలు, రథాలు, అది ఇది అవన్నీ చూసి బృందావన వాసులు ఏమన్నారు? ఇవన్నీ కాదు, రథం లాక్కొని బృందావన ఇక్కడ కాదు, అక్కడికి వస్తే ఏం చేస్తారు? అవన్నీ తీసి వన పూల మాల అడవిలోకి తీసుకెళ్తారు. అడవిలోకి తీసుకెళ్ళి ఆకులు, అక్కడ ఉన్న ధాతువులు పూసేది, అది 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 మాధుర్యం అన్నమాట. మాధుర్యం ఉదయం మనం పాడేది అది ఏంటి? శ్రీ రాధిక మాధవ వ్యవరపార మాధుర్య లీల, మధుర గౌరంగీర మధుర్ లీల, రాధా మాధవ్ మధుర్ లీల. ఎవరు? రాధా మాధవ్ గౌరంగే, రాధా మాధవ్ ఆ గౌరంగే స్వయంగా సమాచారం ఇస్తున్నారు. ఇది వైకుంఠ లోకాలన్నీ ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మూలలో నెలకొని ఉన్నందున దాని విస్తారాన్ని ఎవరు గణించగలరు? ఏంటి ఇక్కడ ముందేం చెప్పారు? వైకుంఠ లోక విస్తారం చెప్పారు. అలాంటివి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టి? అవన్నీ ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మూలలో ఉన్నాయి. మరి ఇంకా ఆధ్యాత్మిక ఆకాశం ఎంత ఉండాలి అని ఎవరు గణించగలరు అని ప్రశ్న వేస్తున్నారు. అనంత వైకుంఠ పరవ్యోమ యారధల శ్రేణి సర్వోపరి కృష్ణలోక కర్ణికాకార ఘని. ఆధ్యాత్మిక ఆకాశ ఆకృతి, ఇక్కడ వైకుంఠ వర్ణన ఇచ్చారు, అనంత వైకుంఠాలు ఉన్నాయని చెప్పారు, అవన్నీ ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక ఆకాశం ఎలా రూపము అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆకాశ ఆకృతి కమలంతో పోల్చబడింది. కమలం చూసారా? పోల్చబడింది. ఆ పుష్పం యొక్క మహోన్నత భాగమే కర్ణిక అని పిలువబడుతుంది. మధ్యలో దానిలోనే శ్రీకృష్ణ లోకం ఉంది. ఆ ఆధ్యాత్మిక కమలపు దళాలు పలు వైకుంఠ లోకాలను కలిగి ఉంటాయి. దళాలు వైకుంఠ లోకాలను కలిగి ఉంటాయి. ఒక్కొక్క దళం ఒక్కొక్క వైకుంఠం అనలేదు ఇక్కడ. ఒక్కొక్క దళంలో అంటే ఒక దళంలోనే ఎన్నో లెక్క పెట్టలేనని వైకుంఠాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ఆకాశ రూపము ఏమిచ్చారు ఇక్కడ? కమలాకారం. దాంట్లో అగ్రస్థాయిలో ఏముంది? కర్ణిక. ఆ కర్ణికలో ఏముంది? శ్రీకృష్ణ లోకం. దాని చుట్టూ దళాలు. ఒక్కొక్క దళంలో ఎన్ని ఉన్నాయి? ఏ మత సైడ్ ఐశ్వర్యస్థాన అవతార బ్రహ్మ శివ అంత నాపాయ జీవ కొంచార. ప్రతి వైకుంఠలోకము ఆధ్యాత్మిక ఆనందమయము పూర్ణ ఐశ్వర్య స్థానము. ప్రతిదానిలోనూ అవతారాలు నెలకొని ఉంటాయి. బ్రహ్మరుద్రులే పరవ్యోమము వైకుంఠలోకం యొక్క పొడవు వెడల్పులు కొలవలేరు. అటువంటప్పుడు సాధారణ బద్ధజీవులు దానిని గురించి కల్పనైనా ఎలా చేయగలరు? కల్పన కూడా చేయలేరు అంటున్నారు ఇక. ఊహించుకొని కూడా వాళ్ళ ఊహకి అందదు. ఊహకు అందాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? కప్ప మూడు అడుగుల బావిలో ఉంటుంది. సముద్రం ఎప్పుడు చూడలేదు. దానికి సముద్రం గురించి వర్ణిస్తే ఉంటే 4 అడుగులు ఉంటుంది, 5 అడుగులు ఉంటుంది, మహా అంటే 10 అడుగులు ఉంటుంది. అంతే అంటే ఇక్కడ జీవుడు విలువ ఎంత అంటున్నారు ఇక్కడ. ఎంత అల్పుడు చూడు, వైకుంఠ లోకాలు ఒక్కొక్కటి ఎంత ఉంది, ఎన్ని లోకాలు ఉన్నాయి. అంతవరకు ఇందుకు ఈ లోకంలో ఇక్కడే పొద్దుటూరులో ఆ మూలన ఏదైందో తెలియదు. ఇది 3 కిలోమీటర్లు కూడా లేదు. ఇది ఆ మూలన ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం వరకు ఈ పొద్దుటూరులో ఉన్నదే మనకు తెలియదు. ఇంకా భగవంతుడి గురించి, ఇతర లోకాల గురించి, ఎందు విశ్వాలు ఎలా సృష్టి ఎలా మొదలైందని సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 600 500లో ఉంది. ఒకదానికి ఒకటి పొత్తు కుదరదు. మళ్ళీ అన్ని తీరి అన్ని సిద్ధాంతాలే, మళ్ళీ అన్నీ చదువుతారు. 1+1 అంటే 1 ఆయన 3 అంటాడు, 1+1 1 ఆయన 5 అంటాడు, 1+1 1 ఆయన 7 అంటాడు. అన్నీ అంగీకరించబడ్డాయి. ఇదేంటిది అన్నీ అంగీకరించబడ్డాయి అంటే ఎలాంటి సమాజం చూడేది? అది ఇక్కడ ఏమన్నా నువ్వు కల్పించుకున్నా, నువ్వు ఊహించుకున్నా కూడా నీ ఊహ కూడా అందదు. బద్ధజీవులు దాని గురించి కల్పన అయినా ఎలా చేయగలరు? ఓ పరమ మహోన్నతుడా, దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, ఈ లోకాలలో నీ లీలలు నిరంతరంగా సాగుతున్నాయి. ఏ లోకాల్లో? వైకుంఠ లోకాల్లో నిత్యలీల. నిత్యలీల అండి, విశ్రాంతి లేదా? తినేది లేదు, విశ్రాంతి లేదు. అవి కూడా లీలలో భాగమే, అవన్నీ లీలలే. ఇక్కడ లీల మనం చేసేది దుఃఖం. డ్యూటీ 8 గంటలు అండి, 8 గంటలు డ్యూటీ. అదే 8 కాదు, ఇప్పుడు 8 గంటలు 12. పేరుకేమో ఇంట్లో కూర్చొని పని చేయమంటారు. ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వాళ్ళకి తెలియదు అసలు మా వాడు ఉన్నాడని కూడా తెలియదు. అతనికి తెలియదు ఇంట్లో వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. 12 గంటలు 12 గంటలు అవుతూనే ఇంట్లో వాళ్ళు విశ్రాంతికి వెళ్తారు. ఆడ ఏదో మిగిలింది కొంచెం తిని ఆయన విశ్రాంతికి వెళ్తారు. పేరుకేంటి? ఇంటి నుంచే పనిచేస్తాడు, అదే వర్క్ ఫ్రమ్ హోంవర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ హోంవర్క్. నిజంగా కల్లిపురుషుడు చాలా. బెంగళూరుకి వెళ్తే 9 గంటలు, ఇంట్లో ఉంటే 12 గంటలు. చూడు కల్లిపురుషుడు, నీకేంది అడగలేరు కూడా. అయ్యా నీకెందుకు 9 గంటల వరకు నేను చేస్తాను ఎక్కడున్నా కూడా, మళ్ళీ 12 గంటలు ఎందుకు పెట్టావు? అడగలేరు. కలి ప్రభావం ఇప్పుడు తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుంది? హైదరాబాదు తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకు? అందరు ఇంటి నుంచి పనిచేస్తున్నారు, మనీ సర్క్యులేషన్ తగ్గింది సిటీలో, కాబట్టి మీరు ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. కంపెనీల వాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చు తగ్గుతుంది, పని జరుగుతుంది. ఉద్యోగస్తులు అంతో ఇంతో నరక జీవితంతో పోల్చుకుంటే పల్లెల్లోనూ చిన్న పట్టణాల్లో వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అందరూ ఒక నెల 2 నెలల్లో వెళ్ళిపోవాల్సింది, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో చేసేవాళ్ళు. స్పష్టంగా తెలుస్తుంది. ఖర్చు తగ్గుతుంది, సంతోషంగా ఉంటారు ఇంటి దగ్గర. సంతోషం అంటే దాంతో పోల్చుకుంటే దుఃఖం కొంచెం తగ్గుతుంది. సంతోషం అనే దానికి లేదు, దుఃఖం తగ్గుతుంది. ఏదో పిల్ల పాపలతో తల్లిదండ్రులతో ఊర్లో కనీసం 12 గంటలు దాని ముందర కూర్చున్నా ఒక్కోసారి ఆన్ చేసి కొంచెంసేపు మాట్లాడినా మాట్లాడతారు. ఫోన్ ఆన్ చేసుకుని, ల్యాప్టాప్ ఆన్ చేసుకొని అక్కడికి వెళ్తే అది లేదు. 2 గంటలు ప్రయాణం, పోను 2 గంటలు రాను. ఆ పొల్యూషన్లో తిరిగి తిరిగి వచ్చి అలసిపోతాడా? అలసిపోయిన తర్వాత అది ఏదో వండి పెట్టింటారు, నోట్లో కొంచెం వేసుకుంటే మొత్తం ఎక్కడ జీవుడు ఎక్కడ పోయింటాడు. మళ్ళీ లేచేసరికి వాళ్ళకు తిండి బాపరి అంతే. కలిపరుషుడు బాగా పట్టుకొని ఉన్నాడు. అదొక చిన్న ఉదాహరణ చాలి నీకు. కంపెనీకి లాస్ లేదు, వర్కర్లు సంతోషంగానే ఉన్నారు, అదే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒత్తిడి. ఎవరున్నారు ప్రభుత్వంలో? కలిపురుషుడు. సిటీలో మనీ సర్క్యులేషన్ తగ్గింది, కారణం సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. అదే వీళ్ళక్కడికి వెళ్తే సూపర్ మార్కెట్లు బాగా పనిచేస్తాయి, ట్యాక్సీలు 25,000 ట్యాక్సీలు మూలన పడ్డాయంటే హైదరాబాద్లో, కేవలం సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల. ఆ 25,000 ట్యాక్సీలు మూలన పడ్డాయి. 25,000 ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ వాళ్ళకు బతుకు తెరువు లేదు. ఒక్క ట్యాక్సీలోనే ఇంత ఉంటే ఇంకా సూపర్ మార్కెట్లు అనండి, తర్వాత పబ్బులు, వీకెండ్ క్లబ్బులు, ఇవన్నీ. కాబట్టి కలిపురుషుడు ఏం చేస్తున్నాడు? రండి మీరు సిటీకి రండి, 3 రోజులు వర్క్ చేయండి, 3 రోజులు ఇంట్లో ఉండండి. ఎట్లయినా నా పిడికిల్లో ఉండాలి. 5 రోజులు కాదు, 3 రోజులు పనిచేయండి, 2 రోజులు ఇంట్లో నుంచి చేయండి అని వాళ్ళు తల పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అల్లేం లేదు, రిజైన్ చేసే మహాభాగ్యవంతుడు. ఎవరు చేయగలుగుతారు రిజైన్? తెలుసా, మాల హరికృష్ణ మాల ఉంది నాకు, నీ సాఫ్ట్వేర్ వద్దు నువ్వు వద్దు పన్ను వాళ్ళు రిజైన్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళ వల్ల కాదు, ధైర్యం కావాలి. నన్ను పోషించేది మా కంపెనీయే అని ఉన్నంత వరకు రిజైన్ చేయలేదు. కృష్ణుడే పోషకుడు అని ఉంటే రిజైన్ చేస్తాడు. నువ్వు కాకుండా ఇంకొకటి ఉన్నారు, ఎవ్వరు లేరు. నాకు ఇస్కాన్ ఉంది కదా, ఇంకేమి పెద్ద ఉద్యోగం కంపెనీ ఉంది. ప్రభుపాదం ఒకటి ఇక్కడ ఉపన్యాసం, అందరూ ఉద్యోగం ఉద్యోగం అంటారు. ఇంకా కృష్ణుడి దగ్గర చేయొచ్చు కదా, అదే నీకేం తక్కువ ఉంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలుగా ఉన్నారు, ఏం తక్కువ వచ్చింది నీకు? అసలు బయట ధరలు కూడా తెలియదు మీకు. బియ్యం ధర తెలుసా? తెలియదు. అది బయట ఉంటే ప్రతిరోజు ధర తెలుస్తుంటుంది. ఇది పెరిగింది, అది పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది. ఎక్కడ ఉంటే బయట రాజకీయ పార్టీ ఏది ఉందో కూడా తెలియదు. ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రి, ఎవడు ఎవడు, అసలు ఏ పార్టీ ఉందో కూడా తెలియదు. అరే వారం కూడా తెలియదు. ఏం వారం ఈరోజు అంటే ఆదివారం వస్తే ఏదో ఆదివారం కార్యక్రమం ఉందని, లేకుంటే అది కూడా తెలియదు. ఆదివారం కార్యక్రమం లేదు, అది కూడా తెలియదు. పోనీ విసిగి వేసారిపోయారా? లేదు. ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి రండి అంటే కూడా వెళ్ళరు కొంతమంది. అంటే మంచి రుచి తగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి నా పో మీ అమ్మ మీ నాన్న పిలుస్తున్నారంటే మన వల్ల కాదు నేను అంటే కదా. ఎంత చక్క ఆధ్యాత్మిక ఆకాశం, ప్రతి వైకుంఠ లోకం ఆధ్యాత్మిక ఆనందం, పూర్ణ ఐశ్వర్య స్థానం. నువ్వేమేమి కావాలనుకుంటావు అన్నీ అక్కడ దొరుకుతాయి. ఏమున్నాయి అక్కడ? చింతామణి, కల్పవృక్ష, పారిజాతం అంటే అది. ఇక్కడ మనం పారిజాతం అంటే అవి కాదు, పారిజాతం. పారిజాతం అంటే కల్పవృక్షం, ఇంకొక పేరు పారిజాతం. ప్రతిదానిలోనూ అవతారాలు నెలకొని ఉంటాయి. బ్రహ్మ రుద్రాది దేవతల వల్ల కాదు దాని పడవు వెడల్పులు కొలవడం. ఈరోజు శాస్త్రవేత్తలు దేవుడు లేడు, ఏ లోకం లేదు, అది లేదు, ఇది లేదు. శాస్త్రవేత్త, వేత్త అంటే ఏమీ లేదన్నాడు వేత్త ఎలా అవుతాడు చెప్పు. వేత్త అంటే తెలిసి ఉండాలి. అది శూన్యం అంటే ఏమి లేదు అక్కడ. ఆయన చిన్నపిల్లాడు కూడా చెప్తాడు ఏం లేదని, ఎందుకు లేదు చెప్పాలి, అప్పుడు నువ్వు శాస్త్రవేత్త. స్వామి, నీ యోగమాయను ప్రయోగించి ఈ లీలలను నీవు ఎందుకు చేస్తావో, ఎప్పుడు చేస్తావో ఎవరు తెలుసుకోలేరు. నీ కళాపాల రహస్యాన్ని ఎవడూ తెలుసుకోలేడు. ఇది బ్రహ్మరుద్రాదులకు కూడా సాధ్యం కాదు. శ్రీకృష్ణుని దివ్య ఆధ్యాత్మిక గుణాలు కూడా అనంతమైనవి. ఎంతో మహనీయులైన బ్రహ్మ, శివ, నలుగురు చతుష్కుమారులు కూడా ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గుణాలను లెక్క పెట్టలేరు. గొప్ప శాస్త్రవేత్తలు కాలంలో భూమి మీద ఉన్న ధూళి కణాలను, ఆకాశంలోని నక్షత్రాలను, లోకాలను, హిమ మంచు కణాలను గణించ సమర్థులు కావచ్చునేమో, కానీ వారిలో ఎవ్వరూ భగవంతుడి యొక్క అనంతమగు దివ్యగుణాలను లెక్క పెట్టలేరు. భూమి మీద ఉన్న ధూళి కణాలు లెక్క పెట్టగలుగుతారేమో, ఒకరోజు హిమాలయాల్లో ఉన్న మంచు కణాలను లెక్క పెట్టగలరేమో, సముద్రంలో ఉన్న నీటి బిందువును లెక్క పెట్టగలిగారేమో, కానీ భగవంతుడి గుణాలను మాత్రం లెక్క పెట్టలేరు. ధూళి కణాలు లెక్క పెడతారా అంటే అర్థమే, ఒకవేళ పెట్టినా కూడా ఇదైతే సాధ్యం కాదు. బ్రహ్మాదిరహు సహస్రవదని అనంత నిరంతర గాయ ముఖే నా పాయ గుణీర అంత. బ్రహ్మదేవుని మాట అటుంచండి, సహస్ర శిరములు కలిగిన అనంతదేవుడైన నిరంతరం కీర్తించినప్పటికీ దేవదేవుని దివ్యగుణాల అంతమును చేరలేడు. బ్రహ్మదేవుడు చెప్పిన శ్లోకం ఇచ్చారు ఇక్కడ రెండో స్కందంలోది. నేను నీ అగ్రజులైన నారదమునికి చెప్పినటువంటిది, నేను నీ సోదరులైన మహామునులే సర్వశక్తిపూర్ణుడైన భగవంతుని అవధిని పూర్తిగా తెలుసుకోలేమంటే, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నేను తెలుసుకోలేమన్నా, నేను తెలుసుకోలేను నారద, నీకన్నా ముందు జన్మించిన మునులు ఉన్నారు కదా వాళ్ళు కూడా తెలుసుకోలేరు, ఇంకా ఇతరుల గురించి ఏం చెప్పాలి. నేను వేయి పడగల ఆదిశేషుడు కూడా దేవదేవుని గుణాలను నిరంతరం కీర్తిస్తున్నప్పటికీ వాటికి అవధి కనుక్కోలేకపోతున్నాడు. అనంతదేవుని మాట అటుంచి స్వయంగా కృష్ణుడైనా తన దివ్య గుణాల పరిధిని చెప్పలేడు. అంటే దీని అర్థం కృష్ణుడు అజ్ఞానంలో ఉన్నాడని కాదు, భగవంతుడి గుణాలు అనంత. ఇప్పుడు కోటీశ్వరుడు, కోట్లు 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 డబ్బులు ఉన్నాయనుకో, ఎంతుంది నీ దగ్గర అంటే, నీకే నడుస్తున్నాడు కరెన్సీ నోట్ల మీదనే, పడుకుంటున్నాడు కరెన్సీ నోట్ల మీదనే, గ్యాస్ పోయి లేదు వాళ్ళ ఇంట్లో కరెన్సీ నోట్లతోనే వంట చేసుకొని తింటున్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ డబ్బులు ఎంత ఉందండి, ఎంత ఉంది నాకే తెలియదు అంటే, ఆయనకు తెలుసు అనంతంగా ఉంది అని తెలుసు, ఎంత ఉందంటే ఎంత ఉందో తెలియదు. ఆ కోణంలో ఇక్కడ చెప్పేది కృష్ణుడు కూడా చెప్పలేడు అని. నిజానికి స్వయంగా అతడే వాటిని తెలుసుకోవాలని సర్వదా కుతూహల పడతాడు అని. అంటే ఆధ్యాత్మిక గుణం ఏంటో తెలుసా, అది నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటుంది. భగవంతుడు అందం వైకుంఠ లోకాల్లో ఉన్న వాళ్ళ అందం పెరుగుతూనే ఉంటుంది రోజు రోజుకి, రోజు రోజుకి. ఇక్కడ 20 వరకు లేదా 25 వరకు యవ్వనం ఉంటుంది, తర్వాత లేదా 35 వరకు అనుకోండి, 35 మహా అంటే 40కి వృద్ధాప్య ఛాయలు కొంచెం కొంచెం మొదలవుతాయి, 50కి వృద్ధాప్యం వస్తుంది, 60కి వృద్ధుడు అవుతుంది, 70కి పండు ముసలి అయిపోతుంది. పండు ముసలి అని పండు రాలిపోతుంది. దినదినాభివృద్ధి. ఇది ఇక్కడ అక్కడ ఏం చెప్పారు, ఆనందం ఆనంద అంబుది వర్ధనం. ఆనందమే కాదు అందము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది, సర్వము వృద్ధి చెందుతూ ఉంటుంది. అక్కడ పోటీ ఉంటుందంట కృష్ణుడికి కృష్ణ భక్తులకు మధ్య, ముఖ్యంగా బృందావన వాసులకి. కృష్ణుడు అందం పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. సర్వము అనంతం అక్కడ, నువ్వేది తీసుకున్నా కూడా అనంతం, ఆనందం కూడా అనంతమే. కానీ ఆనందరం కోరుకునేది అంతం గల ఆనందమా, అంతం లేని ఆనందమా? అంతం లేని ఆనందం కావాలంటే ఏం చేయాలి? వైకుంఠలోకం వెళ్ళాలి. కానీ ఇక్కడ అనంతమైన ఆనందం కావాలని కోరుకుంటాం, అది మనం చేసే తప్పు అని. ఈ శరీరం ఏమిస్తుంది? అనంతమైన దుఃఖాలను ఇస్తుంది. అనంతమైన దుఃఖాలను ఇచ్చే దాంతో అనంతమైన సుఖం పొందాలని చూస్తున్నాం. దాన్ని ఈ శరీరమే దుఃఖంతో నిర్మించబడింది. ఈ శరీరానికి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి? ఏ విధంగా దుఃఖాలు, ఎన్ని దుఃఖాలు ఉన్నాయి దీనికి? ఎన్ని రోగాలు, చెవి రోగము, కంటి నొప్పి, ముక్కు నొప్పి, పంటి నొప్పి, అనొప్పి, గోరు నొప్పి, అదే ఇది చిన్న సూది పొడుచుకుంటే చాలు, ఈ చిన్న వేలే తీసుకో, దీన్ని రాయితో కొట్టచ్చు, సుత్తితో కొట్టచ్చు, గ్యాస్లో పెట్టచ్చు, మంటలో పెట్టచ్చు, బ్లేడ్తో కొట్టచ్చు, ఎన్ని రకాలు దీనికి. చిన్నదానికి చిన్నది ఒక అంశ శరీరంలో. మరి దీన్ని ఏ విధంగా సుఖపెడతావు, ఎన్ని విధాలుగా సుఖపెడతావు? ఇది శరీరం అలా ఉంటుంది మనది. ఈ శరీరాన్ని చూసుకొని మురిసిపోతుంటాం మనం. అయం చూసుకొని మురిసిపోతాం. ఇక్కడ అందం, జ్ఞానం, ఐశ్వర్యం, ఇక్కడ మిస్ యూనివర్స్ ఏదో పోటీలు పెడతారు కదా, అదంతా వ్యభిచారం అనుకో. అది ఒక ముక్కలో చెప్పాలండి, అంత పూర్తి వ్యభిచారమే అది, వ్యభిచారం కంపెనీ అది. దానికి జడ్జిలు కూడా ఉంటారు మళ్ళీ వ్యభిచారంలో అగ్రగణ్యులు వాళ్ళు. అయితే సరే, మిస్ యూనివర్స్ అంటే ఏంది మామూలుగా ఈ విశ్వంలోనే? మరి నెక్స్ట్ ఇయర్ మారుతారు ఎందుకు? మళ్ళీ మారిపోతారు కదా. మిస్టర్ యూనివర్స్ కూడా ఉందా? మారిపోతారు. కానీ వైకుంఠంలో అలా కాదు, భగవంతుని అందం పెరుగుతూనే ఉంటుంది, భక్తుల అందం కూడా పెరుగుతూనే ఉంటుంది. అక్కడ అదే స్వర్గలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ అందంతో పోలిస్తే ఇక్కడ మిస్ యూనివర్స్ కప్పలాగా కనిపిస్తుందంట. ఏది స్వర్గలోకంలో వాళ్ళతో పోల్చుకుంటే? స్వర్గలోకంలో వాళ్లకు వైకుంఠంలో వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కప్పలా కనిపిస్తారు. కప్ప అందంగా ఉంటుందా? అది ఇక్కడ మిస్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ అంటే కప్పలతో సమానం. ఆ మిస్ యూనివర్స్ నేను చాలా అందంగా ఉన్నాను అది అది అనుకుంటే స్వర్గలోక వాసులు చూసి నవ్వుతూ ఉంటారు, ఏంది కప్ప ఏంది అందంగా ఉంది అనుకుంటారు. ఇంకా వైకుంఠ లోకాల్లో ఎలా ఎంత అందంగా ఉంటారో ఒక్కొక్కరు అర్థం చేసుకోవచ్చు. ఆనందానికి మూలం కదా, అందంగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? ఆనందం వస్తుంది. బాగా అలంకరించుకొని అద్దం ముందు నిలబడి ఎంత అందంగా ఉన్నానో అనుకొని ఆనందం పంపిస్తారు. అజీవుడి సహజ లక్షణం కాబట్టి శరీరాన్ని అలంకరించుకొని చూసుకోవాలి, ఇది మూర్ఖత్వం. ఇక్కడ ఏమన్నారు, అనంత దేవుని మొట్టమొదట ఏమన్నారు, సాధారణ జీవుడి వల్ల అవుతుందా? కాదు. బ్రహ్మ శివుడి వల్ల కాదు, అనంత దేవుడి వల్ల కాదు, చివరికి కృష్ణుడు కూడా గణించలేడు తన ఐశ్వర్యం ఎంత ఉందో. నీవు అనంతుడవు, బ్రహ్మతో పాటు ఉన్నత లోకపతులైన నీ అవధులను తెలుసుకోలేరు. స్వయంగా నీవైనను నీ గుణ అవధిని నిర్ణయించలేవు. సప్త ఆవరణలతో కూడి అసంఖ్యాక లోకాలు ఆకాశంలో ధూళికణాల వలె కాలచక్రంచే తిరుగుతున్నాయి. భౌతిక తత్వాలను తోసిపుచ్చుతూ వేదజ్ఞులైన మహనీయులు నిన్ను అన్వేషిస్తున్నారు. ఈ విధంగా వారు వెతుకుతూ వెతుకుతూ సమస్తం నీయందే పూర్ణంగా ఉన్నదనే సారాంశానికి వస్తున్నారు. ఆ విధముగా నీవే సమస్తానికి చరమాశ్రయమై ఉన్నావు. ఇదే వేద నిపుణుల అందరి అభిప్రాయం. బాగా నిద్ర వస్తుంటుంది వింటే కదా. సకల వాదాలు తర్కము అన్వయ వ్యతిరేక పద్ధతులు మాట అటుంచి శ్రీకృష్ణుడు దేవదేవునిగా బృందావనంలో ఉన్నప్పుడు అతని గుణకర్మల అధ్యయనము ద్వారా ఎవ్వరూ అతని శక్తి అవధిని తెలుసుకోలేకపోయారు. చిన్నపిల్లవాడు కదా గోపబాలుడు, బ్రహ్మదేవుడు ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడు? ఆ గోపబాలుడిని కొలత ఎంత ఉందో చూద్దామని. అది జరిగింది. బృందావనంలో భగవంతుడు సమస్త భౌతిక ఆధ్యాత్మిక లోకాలను ఒక్క క్షణంలో వెంటనే సృష్టించాడు. ఏ సందర్భంగా? బ్రహ్మ విమోహన లీల. బృందావనంలో భగవంతుడు సమస్త భౌతిక ఆధ్యాత్మిక లోకాలను ఒక్క క్షణంలోనే సృష్టించాడు. నిజానికి అవన్నీ అధిష్టాన దేవతలతో సహా సృష్టించబడ్డాయి. ఇటువంటి అద్భుతమైన విషయాలు ఎక్కడ మనం వినలేదు. అటువంటి సంఘటనలను మనం వినడం ద్వారా చిత్తం క్షుభితమై శుద్ధపడుతుంది. క్షుభితం అంటే క్షుభితం, క్షోభ. క్షోభ అంటే బాధ అంటే ఆనందం. అయ్యో నా స్వామి ఎంత గొప్పవాడు చూడనేటువంటిది ఉద్వేగం అంటారు కదా. ఉద్వేగం ఆధ్యాత్మికంగా భావ, అయ్యో నా స్వామి ఎంత గొప్పవాడు చూడు అనేసి ఆ విధంగా హృదయం శుద్ధం అవుతుంది ఇవన్నీ విని తెలుసుకోవడం వల్ల. ముగ్గురు మూడు రకాల విష్ణువులు ఉన్నారు, ఎందుకున్నారు, ఏ విష్ణువు ఏం చేస్తాడు, మహావిష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, వీళ్ళు ఎందుకున్నారు, ఏం చేస్తారు, ఎందుకు వినాలి వాళ్ళ గురించి అంటే హృదయం శుద్ధమవుతుంది. భగవంతుడి సృష్టి కూడా ఆయన లీలల భాగమే. ఆయనకు లీలయ్యా, లీలంటే చాలా తేలికగా చేసేది ఆయనకు. శ్రీకృష్ణుడు ఈ భూమి మీద బృందావనంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు అతనిని సాధారణ గోపబాలుడిగా తలచి అతని శక్తిని పరీక్షించాలనుకున్నాడు. అందుకే బ్రహ్మ శ్రీకృష్ణుని నుండి సకల గోవత్సాలను గోపబాలులను అపహరించి తన మాయచే వాటిని దాచిపెట్టాడు. తన గోవత్సాలను గోపబాలులను బ్రహ్మ అపహరించడం చూడగానే శ్రీకృష్ణుడు అతని సన్నిధిలోనే, ఎవరి సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలోనే సకల భౌతిక ఆధ్యాత్మిక జగత్తులను వెంటనే సృష్టించాడు. ఒక్క క్షణంలోనే గోపబాలురు గోవత్సాలు అసంఖ్యాకమైన వైకుంఠలోకాలు ప్రకటమయ్యాయి. ఇవన్నీ ఆ దేవదేవుని ఆధ్యాత్మిక శక్తి విస్తారాలే. శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్టు ఈ లీలలన్నీ మనిషి యొక్క చిత్తాన్ని చైతన్యాన్ని శుద్ధపరుస్తాయి. ఈ రకంగా అతడు పరమసత్యాన్ని అర్థం చేసుకోగలడు. సుఖదేవ గోస్వామి చెప్పిన మాటలను బట్టి శ్రీకృష్ణుని దగ్గర అసంఖ్యాక లేగదూడలు. ఎన్ని దూడలు? అసంఖ్యాక గోపబాలురు. వాటి సంఖ్యను ఎవరు లెక్క పెట్టలేరు. ప్రతి గోపబాలుడు కోటి, అర్బుద, శంఖ, పద్మ సంఖ్యలో దూడలను మేపేవారు. కోటికి మించిపోయింది సంఖ్య అర్బుద, దాన్ని మించింది శంఖ, దాన్ని మించింది పద్మ. ఒక్కొక్క పిల్లవాడు అన్ని దూడలు మేపేవాడు. ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు? అసంఖ్యాకం. వైదిక గణిత శాస్త్రాన్ని అనుసరించి ఈ క్రింది సంఖ్యామానం చెప్పబడింది. దశ, శత, సహస్ర, ఆయుత 10,000 అంటే ఆయుత, లక్షలు లక్ష, 10 లక్షలు నియుత, 10 రెట్ల నియుత కోటి, 10 కోట్లు అర్బుద, 10 అర్బుదములు బృంద, 10 బృందములు కరువ, 10 కరువలు నికరువ, 10 నికరువలు శంఖం, 10 శంఖలు పద్మ, 10 పద్మములు సాగరం, 10 సాగరములు అంత్యం, 10 అంత్యములు మధ్యమం, 10 మధ్యమములు పరార్థం. ప్రతి సంఖ్య తన పూర్వ సంఖ్యకు 10 రెట్లు పెద్దది. కృష్ణుని సకులైన గోపబాలురు ఆ విధంగా పలు గోవత్సాలను పాలించేవారు. గోపబాలురందరికీ అసంఖ్యాకమైన దూడలు ఉండేటివి. అదేవిధంగా వారి బెత్తాలు, వేణువులు, పద్మాలు, కొమ్ములు, వస్త్రాలు, ఆభరణాలు కూడా అసంఖ్యాకములు. అవన్నీ కూడా లెక్క పెట్టలేనున్నాయి. ఇక్కడ మనకు ఉన్నాయి అక్కడ అవన్నీ. ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం లెక్క పెట్టలేనంత డబ్బులు ఉండాలి, లెక్క పెట్టలేనన్ని ఇల్లులు ఉండాలి, లెక్క పెట్టలేనన్ని కావాలని. కానీ దొరుకుతున్నాయి లెక్క పెట్టలేనన్ని దుఃఖాలు అయితే దొరుకుతున్నాయి. అవి దొరకట్లేదు అనుకున్నవి. మనం అనుకున్నవి అక్కడ ఉన్నాయి. గోపబాలులందరూ అప్పుడు వైకుంఠ లోకాధిపతులైన చతుర్భుజ నారాయణులుగా అయ్యారు. ఎప్పుడు బ్రహ్మ దూడను దొంగిలించినప్పుడు, అప్పుడు వివిధ లోకాల బ్రహ్మలు వారిని స్తుతించడం మొదలుపెట్టారు. అక్కడ ఈ బ్రహ్మ చూస్తున్నాడు. ఏది ఈ విశ్వం యొక్క బ్రహ్మ చూస్తుంటే అక్కడ ఇతర బ్రహ్మలు ఇతర విశ్వాల్లో ఉన్నారు. వాళ్ళు ఆ నారాయణుని అధిష్టాన దేవతను స్తుతించేది ఈ బ్రహ్మదేవుడు చూశాడు. ఏమనుకొని వచ్చాడు ఈయన, ఈ పిల్లవాడు కొలత జానడ బెత్తడ చూద్దామని వచ్చాడు. వచ్చేసరికి కృష్ణుడు, నువ్వు టేప్ ఉందా నీ దగ్గర? ఏ కంపెనీ టేప్ ఉంది నీ దగ్గర? ఆ దివ్య రూపాలన్నీ శ్రీకృష్ణుని తనువు నుండి ప్రకటమై ఒక్క క్షణంలో తిరిగి అతని దేహంలో ప్రవేశించాయి. ఒక క్షణంలోనే ఈ విశ్వానికి చెందిన బ్రహ్మ ఈ లీలను చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు అప్పుడు స్తుతి చేస్తూ తన తుది అభిప్రాయాన్ని పలికాడు. ఏం పలికాడు? కృష్ణుని వైభవం గురించి తనకు అంతా తెలుసునని ఎవరైనా అంటే అననివ్వండి, కానీ నేను మాత్రం కర్మణ మనస ఆ విధంగా తలచను. ప్రభు, నీ వైభవం అనంత అమృత సాగరం వంటిది. ఆ సముద్రపు ఒక్క బిందువునైనా అర్థం చేసుకోవడం మనస వాచ నాకు అసాధ్యం. కృష్ణుని గురించి నాకు సమస్తము తెలుసు అని పలికే వ్యక్తులు ఉన్నారు, వారిని ఆ విధంగా తలుచుకోనివ్వండి. నాకు సంబంధించినంత వరకు ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడగోరను. ఓ దేవా, నీ వైభవం నా మనో వాక్యములకు అతీతమైనదని మాత్రమే నేను చెప్పగలను. కృష్ణ మహిమ అటుంచి వీటన్నింటి గురించి ఎవరు ఎరిగి ఉన్నారు? అతని ధామం పలు అద్భుతమైన విభూతులను కలిగి ఉన్నది. కృష్ణుడి పక్కన పెట్టండి, కృష్ణుడు ఉన్నటువంటి ధామం గురించి ఎవరు అర్థం చేసుకోగలరు అని. శాస్త్రము తెలిపిన దానిని బట్టి బృందావనం కేవలం 16 క్రోసుల అంటే 32 మైళ్ళు విస్తీర్ణం వరకు వ్యాపించి ఉంది. అయినా సకల వైకుంఠలోకాలు, అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఆ ప్రదేశంలోని ఒక మూలలో నెలకొని ఉంటాయి. ఇక్కడేమీ 32 మైళ్ళ విస్తీర్ణం, దాంట్లో వైకుంఠలోకం విస్తీర్ణం చెప్పారు కదా, అలాంటివి లెక్క పెట్టలేనన్ని వైకుంఠాలు ఈ బృందావనంలో ఒక మూలలో నెలకొని ఉంటాయి. ఏది 32 మైళ్ళు విస్తీర్ణం ఉన్న దాంట్లో అది ఎలా సాధ్యమైంది? ఆధ్యాత్మికం కొలవలేరు. మన భౌతిక దృష్టిలో బృందావనం ఎంత ఉందంటే ఇక్కడ నుంచి ఇది ఇంత ఉంది 32 మైళ్ళ విస్తీర్ణం అని. కానీ బృందావనం ఆధ్యాత్మికం, అది కమలము విచ్చుకోవచ్చు ముడుచుకోవచ్చు. నవద్వీపం, నవద్వీపాలు మాయపరి విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుంది? భౌతికమైన కళ్ళకు అర్థం కాదు. అది ధామం. ఆధ్యాత్మికం అంటేనే అది అచింత్యం, మన చింతనకు అందదు. ఇక్కడ ఏమన్నారు, 32 మైళ్ళ విస్తీర్ణంలో ఎన్ని కోట్ల ఆవులు పడతాయి? ఒక పిల్లవాడివే పట్టవు. అటువంటి పిల్లవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసంఖ్యాకం. మరి దాంట్లో మళ్ళీ వైకుంఠ లోకాలు కూడా ఉన్నాయంటే, ఆవులే కాదు మళ్ళీ వైకుంఠ లోకాలు, అవి కూడా ఒక మూలన ఉన్నాయంటే, మళ్ళీ కృష్ణ ఐశ్వర్యాన్ని ఎవరూ లెక్కించలేరు. అది అపారమైనది. అయినా మనిషి చెట్టు కొమ్మల ద్వారా చంద్రుని చూసినట్లు దాని కొద్దిపాటి అంచనాను నేను ఇస్తాను. చెట్టు కొమ్మల నుంచి చంద్రుని చూడడం అంటే చంద్రుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తావు? ఎక్కడున్నాడు ఫలాన్ చోట ఎక్కడున్నాడు? అప్పుడు ఏం చెప్తారు? చెట్టు ఇది కొమ్మ సందులో ఉన్నాడు చూడంటారు. అంటే మనకు దగ్గరగా అంచనా వేయగలిగింది ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు కొమ్మలో ఇక్కడ ఉన్నాడు చూడు చంద్రుడు అంటారు. కానీ చెట్టు కొమ్మలో లేడు చంద్రుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వర్ణన అంతా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏం చెప్తున్నారు, నేను ఏదైతే ఇదంతా వర్ణన ఇస్తే ఇదంతా చెట్టు కొమ్మతో సమానం ఇది, కానీ చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, అది మన వల్ల కాదు. అంటే భగవంతుడి గురించి ఎంత అదికి ముందే ఏం చెప్పారు, కనిక మాత్రం ప్రయత్నం చేస్తానని చెప్పారు. శ్రీకృష్ణ దివ్యైశ్వర్యాన్ని వర్ణించేటప్పుడు మహాప్రభు మనస్సులో ఐశ్వర్య సాగరమే ప్రకటమైంది. అప్పుడు మనస్సు ఇంద్రియము ఆ సాగరంలో మునగగా ఆయన కలవరపాటుకు గురయ్యారు. అంటే కృష్ణుడి యొక్క ఈ గొప్పతనాన్ని విని భక్తుడు చాలా పరవశానికి లోనవుతాడు. నా స్వామి ఇంత గొప్పవాడు చూడు అని చైతన్య మహాప్రభు స్వయంగా ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు. ఆ శ్లోకం అర్థం, శ్రీకృష్ణ భగవానుడు ముల్లోకాలకు 3 ప్రధాన దేవతలకు అతనికి సమానుడు కానీ అధికుడు కానీ లేడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ముల్లోకాలకు ప్రభువు, 3 ప్రధాన దేవతలకు ప్రభువు, అతనికి సమానుడు కానీ అధికుడు కానీ లేడు. స్వరాజ్య లక్ష్మి అనే ఆధ్యాత్మిక శక్తిచే, ఆధ్యాత్మిక శక్తికి పేరేం పెట్టారు ఇక్కడ, స్వరాజ్య లక్ష్మి, అతని సమస్త కోరికలు తీరుతాయి. కప్పములను కానుకలను సమర్పిస్తూ సకల లోకాధీశులు తమ కిరీటములతో ఆ దేవదేవుని పాదపద్మాలను స్పృశించి స్తుతి కావిస్తారు. శ్రీకృష్ణుడు స్వయం భగవాన్, అందుకే అతడు అందరికన్నను అతి గనుడు. ఎవడు అతనికన్నను అధికుడు కాదు. ఏ శ్లోకం ఇది భగవద్గీతలో? లోకనాథ్ ప్రభు మత్త పరతరం కించిన గోవిందుడని తెలియబడే శ్రీకృష్ణుడు పరమ నియామకుడు. అతనిది సచ్చిదానంద విగ్రహం. ఇదే శ్లోకం. అతడే సమస్తానికి ఆది అయినవాడు. సర్వకారణ కారణుడైనందున అతడు అనాది ఈశ్వర సచ్చిదానంద విగ్రహ. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ. ఈ భౌతిక జగత్తుకు అధిష్టాన దేవతలు బ్రహ్మ, శివ, విష్ణు. అయినా వారందరూ తమ ప్రభువైనటి శ్రీకృష్ణుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటారు. ఏంటి శ్రీకృష్ణుని ఆజ్ఞలు వీళ్ళకి? బ్రహ్మ సృష్టి చేయాలి, విష్ణువు పాలన చూసి. మరి ఆ విష్ణువు ఎవరు? స్వయం మళ్ళీ కృష్ణుడి యొక్క విస్తరణ. మళ్ళీ శివుడు ఏం చేస్తాడు? లయం చేస్తాడు. భగవంతుడి యొక్క కోరికను అనుసరిస్తూ నేను సృష్టి చేస్తాను, శివుడు లయం చేస్తాడు. స్వయంగా ఆయనే క్షీరోదకశాయి విష్ణు రూపంలో ప్రకృతి కలాపాలను పోషిస్తాడు. ఈ విధంగా ప్రకృతి త్రిగుణాల పరమ నియామకుడు విష్ణువే అయి ఉన్నాడు. ఇది కేవలం సామాన్య వివరణం. త్రయాదీశ పదానికి వేరొక అర్థాన్ని విను. విష్ణు భగవానుని 3 పురుషావతారాలే భౌతిక సృష్టికి మూల కారణం. ఇక్కడ ఏ అవతారాల గురించి చెప్తున్నారు? పురుషావతారాలు ఎన్ని? 3. ఏమేంటి అవి? క్షీరోదకశాయి విష్ణువు, గర్భోదకశాయి, కారణోదకశాయి మహావిష్ణువు. 4 అయ్యారు కదా. ఇద్దరు ఒకటి. క్షీరదశ విష్ణువు ఎక్కడెక్కడ ఉన్నాడు? అండాంతరస్త, అండాంతరస్త క్షీరదశ విష్ణువు అండంలో ప్రవేశించేది ఏ విష్ణువు? గర్భోదయ సాయి విష్ణువు. పరమాణువులో ప్రవేశించేది అందుగురించే పరమాణు శక్తి ఇంత ఉంది చూడండి. అటమ్ బాంబ్ అంటారు, అటామిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి తెలీదు. పరమాత్మ ఉన్నాడు అక్కడ క్షీరదశ సాయి విష్ణువు ఎనర్జీ. మహావిష్ణువు పద్మనాభుడు, మహావిష్ణువు పద్మనాభుడు. పద్మనాభ అనేది ఏ విష్ణువు పేరు? గర్భోదక్షాయ విష్ణువు. క్షీరదక్షాయ విష్ణువు సకల సూక్ష్మ స్థూల రూపాలకు పరమాత్ములు. మహావిష్ణువు పద్మనాభ క్షీరదక్షాయ విష్ణువు సమస్త జగత్తుకు ఆశ్రయం. శ్రీకృష్ణుని అంశలు లేదా కళలు అయి ఉన్నారు కనుక శ్రీకృష్ణుడే ఆదిదేవుడు. భౌతిక బ్రహ్మాండాలకు సంబంధించిన బ్రహ్మాది దేవతలు మహావిష్ణువు రోమ కూపాల నుండి ఆవిర్భవించి అతని ఒక శ్వాస సమయం వరకు జీవించి ఉంటారు. బ్రహ్మ జీవితం ఎస్ఐక ఎస్య ఏక నిశ్వసిత, శ్వాస బయటికి తీసి మళ్ళీ లోపలికి పిలిచేంతవరకు బ్రహ్మదేవుడు నివసించేది. అట్టి మహావిష్ణువు ఎవరి కళా విశేషమో అట్టి ఆదిపురుషుడు గోవిందుని నేను భజిస్తాను. ఇది మధ్యమ అర్థం. ఇక ఇప్పుడు గూఢార్థాన్ని విను. శ్రీకృష్ణుని మూడు నివాస స్థానాలు ఉన్నాయి. అంతఃపురం గోలోక బృందావనమని పిలువబడుతుంది. అక్కడే శ్రీకృష్ణుని మిత్రులు బంధువులు తండ్రి తల్లి నివసిస్తారు. బృందావనం శ్రీకృష్ణుని కృపకు మాధుర్యపూర్ణమైన మధుర రస ఐశ్వర్యానికి నిలయం. అక్కడే యోగమాయ దాసీగా పనిచేస్తూ లీలాసారమైనటి రాస నృత్య ప్రదర్శనం కావిస్తుంది. భగవత్కృప కారణంగా బృందావనం అతి కోమలంగా ఉంటుంది. ఎవరి మనసు కోమలంగా ఉంటుందో అక్కడ బృందావనం ప్రకటమవుతుంది. కఠిన హృదయంలో బృందావనం ప్రకటం కాదు ఎప్పుడు. ఎందుకు బృందావనం చాలా కోమలమైందంటే, నువ్వు బృందావనం నీ హృదయంలో రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? చాలా కోమలంగా ఉండాలి. మధుర ప్రేమ వలన అది విశేష ఐశ్వర్యయుతమై ఉంటుంది. నందకుమారుని దివ్య మహిమలు ఇక్కడ ప్రదర్శితమవుతాయి. ఇటువంటి పరిస్థితులలో మాలో కనిక మాత్ర చింత అయినా ఉత్పన్నం కాబోదు. బృందావన ధామానికి కింద ఆధ్యాత్మిక ఆకాశం ఉన్నది. అదే విష్ణులోకం అని తెలియబడుతుంది. విష్ణులోకంలో శ్రీకృష్ణుని నారాయణాది రూపాలచే పాలించబడి అనంతమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆరు ఐశ్వర్యాలతో నిండి ఉండే ఆధ్యాత్మిక ఆకాశం శ్రీకృష్ణుని మధ్యమ ఆవాసం. మధ్యమావాసం ఉన్నతావాసం ఏంటి? గోలోకం. మధ్యమావాసం వైకుంఠం. భాండాగారపు వివిధ గదులను పోలేడి అనంతమైన వైకుంఠ లోకాలు సకల ఐశ్వర్యాలతో ఉంటాయి. ఆ అనంత లోకాలలో భగవత్ పార్షదులు సడ్ విభూతి పూర్ణులై నెలకొని ఉంటారు. గోలోక బృందావనం కింద దేవీధామం, మహేషధామం, హరిధామం అనే లోకాలు ఉన్నాయి. ఇవి వివిధ రీతులలో ఐశ్వర్యపూర్ణములై ఉన్నాయి. ఆధ్యాత్మిక భౌతిక జగత్తుకు నడుమ ఒక నది ఉంది, విరజ విరాజ విరాజ నది. వేదాంగునిగా పిలువబడే భగవంతుని దేహ చెమట నుండి ఉద్భవించిన జలమే అక్కడ నదిగా ప్రవహిస్తుంది. విరాజ రజ, రజ అంటే దుమ్ము ధూళి, మలినం కాలటువంటి మలినం లేనటువంటి నది విరాజ. విరజ నదికి ఆవల నశింపు లేనిది, సనాతనమైనది, శాశ్వతమైనది, అనంతమైనది అయిన ఆధ్యాత్మిక ప్రకృతి ఉంది. అది భగవద్ ఐశ్వర్యంలో మూడు వంతులు కలిగినట్టి పరంధామం, అది పరవ్యోమం అని తెలియబడుతుంది. విరజానదికి ఇంకొక వైపు బాహ్య ఆవాసం ఉంది. ఏది? ఇది మనం ఉండేది. అది అనంత బ్రహ్మాండాలతో నిండి ఉంటుంది. ఆ బ్రహ్మాండాలలో ప్రతి ఒక్కటి అపారమైన లోకాలను కలిగి ఉంటాయి. బాహ్యశక్తి లోకం దేవిధామం అని పిలువబడుతుంది. దుర్గమ్మ, దానిలో నివసించే వారందరూ బద్ధజీవులే. అక్కడే పలువురు ఐశ్వర్యపూర్ణ దాసీలతో కూడి మాయ అనగా దుర్గాదేవి నివసిస్తుంది. ఇప్పుడు మనందరం ఏంది ఇక్కడ? బందీలం, నేరస్తులం. జైల్లో పడ్డాం అందరం వచ్చి. ఇక్కడ మూడు ధామాలు చెప్పారు కదా, గోలక ధామం, వైకుంఠం, దేవిధామం. మూడింటికి కూడా అదే ఈశ్వరు ఎవరు? అందుకే త్రయాధీశ అన్నారు. మూడు గుణాలకు అధీశుడు త్రయాధీశ, మూడు ధామాలకు అధీశుడు త్రయాధీశ, ముగ్గురు పురుషులకు అధీశుడు త్రయాధీశ. ఈ విధంగా వివిధ అర్థాలు చెప్తున్నారు. సరే ఇక్కడేమి, ఇక్కడ ఆపేస్తాం 53వ శ్లోకంలో. ఇక్కడేమి చివరిలో ఏం చెప్పారు? దేవిధామం ఇది. దేవిధామంలో ఎవరు వస్తారు? బద్ధజీవులు అండి, నేరస్తులం. జైల్లో వేశారు, కారాగారం శిక్ష. కారాగారంలో ఒకరినొకరు, అది కూడా జరుగుతుంటుంది. జైల్లో ఉన్నటువంటి రౌడీలు గుండాలు ఒకరినొకరు కొట్టుకోవడం అది కూడా జరుగుతుంది. జరగవా? అప్పుడేమవుతుంది? పోలీసులు వచ్చి ఇద్దరిని చెత్త చెత్తగా వాయిస్ చేస్తారు. మన పరిస్థితి అందే. నేను దొంగ నేరస్తుడిని అయ్యాను, వచ్చి ఇక్కడ పడ్డాను, ఎలా బయటపడాలి? హరే కృష్ణతో దించుకొని చెప్పకుండా మనకు మనసు చెప్తుంది, ఏదో వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేయాలి. నేను తప్పు చేసిందేమో 3000 చూపిస్తుంటాయి ఇలా అని మహారాజ్ చెప్పారు. అదనాసం మహారాజ్, నువ్వు ఒకరి తప్పు ఎన్నుకునే ముందు కనీసం 3 నీళ్ళు ఎన్ని తప్పులున్నాయి చూసుకో. అందుగురించి 1000 ఇట్లా ఉంటుంది, 3000 ఉంటాయి ఇలా. నువ్వు ఒక్క తప్పు చూపించే ముందే 3000 నీ వైపు చూపిస్తుంటాయంట. ఇట్లా చూపిస్తారా? ఇట్లా చూపిస్తాం ఇప్పటి నుంచి కదా. నీ ఖచ్చితంగా చెప్పో నీ తప్పు ఉంది చూడు, ఇట్లా అంటారు. ఇట్లా అన్నారు నీ తప్పు ఉంది చూడు, ఇట్లా చెప్పారంటే చాలా గంభీరంగా, చాలా సీరియస్ అయ్యారని అర్థం. చూడు ఇదో నీలో ఈ తప్పు ఉంది, ఇదో అంటే వెంటనే 3 చూపిస్తున్నాయి మన వైపు, 3 తప్పులు. అంటే ముమ్మాటిగా ఆలోచించుకోవాలి ఇతరులను, ఇతరులలో ఉన్న తప్పులు చెప్పేమంది. అందరు నేరస్తులే ఇక్కడ, నేరం చేయని వాళ్ళు అంతా నేరం చేసే వచ్చాం. కానీ జైల్లో ఉండి మనం ఏమంటాం? నువ్వు నేరం చేసావు అంటాం, నువ్వు నన్ను నేరం చేసావు. ఎట్లా ఉంటుంది? మాయాదేవికి కోపం రాదు ఇంకా. అంటే ఇద్దరూ తప్పు చేసే వచ్చారు, ఇద్దరు ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటున్నారు, ఇంకా ఎలా, ఎంత కోపం వస్తుంది దుర్గాదేవికి అని. పోలీసులు చూస్తారు ఆ ఇద్దరిని పిలిపిస్తారు. ఇద్దరికి అందరికి వేసే దెబ్బల కంటే ఎక్కువ వేస్తారు. మన పరిస్థితి అంతే, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇతర భక్తుల్లో ఉన్న దోషాలు కానీ, ఇతర జీవుల్ని కూడా ఏమనకూడదని. జీవాపరాధం కూడా ఒకటి ఉంది, వైష్ణవాపరాధమే కాదు జీవాపరాధం కూడా ఒకటి ఉంది. జీవుల్ని తక్కువ నిర్లక్ష్యపరచడం, నిర్లక్ష్య ధోరణితో చూడడం. అందుగురించి మనం ఏదైనా చీమలు క్రిమి కీటకాలు ఉన్న కాలుతో తొక్కకుండా ఎందుకు చేత పక్కకు దోస్తారు? జీవాపరాధం అవుతుంది దాన్ని, కాలుతో అట్లా అంటే కూడా జీవాపరాధం అవుతుంది. ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారు చెప్పండి? మళ్ళీ ఇస్కాన్ ఏం నేర్పిస్తుంది అంటారు? ఏం నేర్పించట్లేదు. జీవుల్ని గౌరవించేది నీలాగ జాతర వచ్చింది కోసుకొని తిన నేర్పిస్తారని, నట్ట నడి రోడ్డు మీద బలిచ్చి అది చంపి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. శ్రీ చైతన్య చరితామృతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ, శ్రీ శ్రీనితాయ గౌర సుందర కీ జయ. హరే కృష్ణ.